ఐదవ ప్రసంగము. తరువాతి రోజున శ్రీ నిత్యానంద స్వామివారు, శ్రీ ప్రకాశానంద స్వామివారు, వైద్యరాజ గోపాలాజీ కూర్చునియుండిరి. శ్రీ ప్రకాశానంద స్వామివారు అచ్చటి నుండి జూనాగఢ్ వెళ్లవలసి ఉండెను. ఆ సమయమున ఆయన మృణ్మయ పాత్రలో అంతఃపురము నుండి ఒక సేవకుడు వచ్చి కొన్ని రూపాయలు పడవేశెను. స్వామివారు వెంటనే ఆ పాత్రను బోర్లించి దానిలోనున్న రూపాయలను విసిరివేశెను. పక్కనున్న ఒకనితో నిట్లెనెను, "నా మట్టి పాత్ర మేలుపడినది, కడిగి తీసుకుని రమ్ము." ఇది విని అందరూ నవ్విరి. ద్రవ్యము నిషిద్ధము. గోపాలజీ: "స్వామి, ద్రవ్యమును స్వీకరించుటలో అభ్యంతరమేమి?" స్వామి ప్రకాశానంద: "శాస్త్రమునందు నిషేధము కలదు." గోపాలజీ: "సన్యాసులు ద్రవ్యము స్వీకరించరాదని ఎందుకు నిషేధింపబడినది?" స్వామి ప్రకాశానంద: "శాస్త్రమునందు సన్యాసులు మాత్రమే ధనము స్వీకరించరాదని లేదు, ముముక్షు ఎవ్వడునూ స్వీకరించరాదని చెప్పబడినది. నచికేతునితో యమధర్మరాజు చెప్పెను, నసాంపరాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం, ధనమోహముచే మూఢుడై పొరపాట్లు చేయు బాలునకు వివేకహీనునకు పరమార్థమును సంపాదించు మార్గము తెలియదు, మృత్కాంచనములు సమానములు." ఒక ముముక్షువుకు బ్రాహ్మణుడు సన్యసించి అరణ్యములోనికి వెళ్లవలనని నిశ్చయించెను. ఆ నిశ్చయమును తన భార్యకు తెలిపెను. భార్య కూడా రాదలచెను. అప్పుడు ఆయన భార్యతో నిట్లెనెను, "సన్యాసికి భార్య దగ్గర ఉండరాదు, నీవు నాతో రాకూడదు. భార్య వచ్చిందనని మిక్కులు పట్టిబట్టినంతనే నీకు మట్టియు బంగారమును రెండునూ సమానము అను భావము కలిగినచో నీవు నాతో రావచ్చును" అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య సరే అనెను. భార్య కూడా ఉన్నందున ఆయన సన్యాసమునకు బదులు వానప్రస్థమును తీసుకునెను. తమ సంపదనంతను త్యజించి వారు వనములోనికి వెళ్ళుటకు బయలుదేరి త్రోవలో బ్రాహ్మణునకు ఒక స్వర్ణాలంకారము కనిపించెను. తన భార్య ఆ అలంకారమును చూచి మోహపాశమునకు లోనుగునని తలచి కాలితో దుమ్మును తన్ని ఆయన దానిని మరుగుపరిచెను. కొంచెము దూరముగా వెనుక నుండి వచ్చుచున్న భార్య ఈ పనిని చూచెను. ముందుకు వెళ్ళుటకు శక్తి లేక అలసినందున వారిరువురు ఒక చెట్టు కింద కూర్చునిరి. కొంచెము విశ్రాంతి తీసుకునని పిమ్మట భార్య భర్తను అడిగెను, "త్రోవలో మీరు కాలితో ఏమి చేయుచుండిరి?" బ్రాహ్మణుడు మొదట ఏమీయూ లేదని చెప్పెను. కాని భార్య పట్టుబట్టుటచే ఆయన చెప్పవలసి వచ్చెను, "త్రోవలో ఒక బంగారు నగ ఉండెను. నీవు చూచినా ఆశపడదు అను భయముతో దానిని మట్టితో కప్పివేసి తిని" అని ఆయన చెప్పెను. భార్య పలికెను, "బంగారమును మట్టిని సమాన దృష్టితో చూడవలనని మీరు నాతో చెప్పిరి కదా. మీకు ఇప్పుడు ఆ భేదము ఎట్లు కనపట్టెను? బంగారమును బంగారముగానే చూచుచున్నారే." ఆ మాటలతో ఆమె భర్త కండ్లు తెరిచెను. ద్రవ్యము అనర్థకరము. స్వామి నిత్యానంద: "గురు మత్స్యేంద్రనాథుడు ఒకప్పుడు తన శిష్యుడు గోరఖనాథుడుకు బంగారు ఇటుకను ఒకదానిని ఇచ్చెను. గోరఖనాథుడు ఆ ఇటుకను తీసుకుని వెళ్లి నూతిలో పడవేశెను. తర్వాత ఆ గురు శిష్యులు ఆ చోటు వదిలే మరి ఒక ప్రదేశమునకు వెళ్లిచుండిరి. వెళ్ళుచో వెళ్ళుచో మార్గమధ్యమున వారు ఒక చెట్టు క్రింద రాత్రి గడుపుటకు ఆపిరి. గురు మత్స్యేంద్రనాథుడు అడిగెను, "ఇక్కడ భయమేమీయూ లేదు కదా?" గోరఖనాథుడు చెప్పెను, "భయమును నూతిలో పారవేసి తిని." గోపాలజీ: "ధనముచే భయము కలుగుట సత్యమే, కాని ధనము ఇతరులకు దాచ ఇచ్చిన భయమేమి?" స్వామి ప్రకాశానంద: "ఇతరుల వద్ద ధనమును ఉంచిన తరువాత దానికి వడ్డీ పెంచవలననియూ, అది ఏమగునో అనియూ చింత కలుగును కదా." భాగవతము ఏకాదశ స్కంధమున భగవానుడు ఉద్ధవునితో చెప్పెను, "అర్ధస్య సాధనే సిద్ధ ఉత్కర్షే రక్షణే వ్యయే నాసోపభోగ ఆయాసస్త్రాసశ్చింతాభ్రమోండృణాం." ధనము సంపాదించుటలో నిమగ్నులైన వారు దాని అభివృద్ధి, రక్షణ, వ్యయము, నాశము, అనుభవము మొదలైన వాటియందు క్లేశము, త్రాసము, చింత, భ్రమ అనువాని పొందెదరు. స్థేయం హింస అనృతం దంభః కామక్రోధస్మయో మదః భేదో వైరం నవిశ్వాసః సంస్పర్ధావ్యసనాని చ ఏతే పంచదశానర్థా హ్యర్థమూలా మతానృణాం తస్మాద్ అర్ధం అనర్థాఖ్యం శ్రేయోర్ధి దూరత్యజేత్. దొంగతనము, హింస, అసత్యము, దంభము, కామము, క్రోధము, దర్పము, మదము, కపటము, వైరము, అవిశ్వాసము, స్పర్ధ, వ్యసనములు అనగా ద్యోతము, వ్యభిచారము, సురాపానము అనునవి ఈ 15 అనర్ధములు మానవులకు అర్ధము చే కలుగును. కావున కళ్యాణమును కోరు మానవుడు ద్రవ్యము అనర్థకరమని తెలుసుకుని దూరము నుండి ఏ త్యజించవలను. గోపాలజీ: "ధనమును తమరు స్వార్థమునకై ఉపయోగించకపోయిన మానుడు, కాని దానిని సద్వినియోగమయ్యేటట్లు ఉపయోగించుటలో తప్పేమీ?" ఈ రోజులలో దారిద్ర్యం పెరిగిపోవచ్చున్నది. బీదవారి కొరకు ధనమును పోగు చేసి అడిగిన తరువాతనైనా ధర్మము చేయవలను కదా. స్వామి ప్రకాశానంద. మహాభారతమున ఇట్లున్నది, ధర్మార్థం యస్య విత్తేహ వరం తస్య నిరీహత ప్రక్షలానద్ధి పంకస్య శ్రేయో హ్యస్పర్శనం వరం. ధర్మము చేయుట కొరకు ధనమును కోరువాడు ధనమును కోరకుండుటయే మంచిది. అడుసు త్రొక్కి కాలు కడుగుకునుట కంటే త్రొక్కకుండుటయే శ్రేష్టము కదా. స్వామి నిత్యానంద. ఇతరుల ధనమును తీసుకుని ధర్మకార్యములు చేయుట పాకీ పని. హరిద్వారము మొదలగు పుణ్యక్షేత్రములలో కుంభోత్సవమున లక్షల కొలది జనులు పాల్గొనుదురు. అచట పెద్ద పెద్ద విందులు జరుగును కదా. భోజనానంతరము ఎంగిళ్లలో నుంచి పాకీ మనుష్యులు మిగిలిన పదార్థములను వేరుచేసి తమ పై అధికారి చెంతకు తీసుకుని పోవుదురు. పై అధికారి వానులో నుంచి ఫలానా మనిషికి ఫలానా వస్తువు ఇవ్వవలను అని నిర్ణయించును. అడిగిన ద్రవ్యమును ధర్మకార్యములకు వినియోగించుట అంతకంటే మరియొక విధమైనది కాదు. స్వామి ప్రకాశానంద. అడిగిన ధనమును ధర్మకార్యములందు వినియోగించుటయే కాదు, అపరిపక్వ వయస్సునందు వారసత్వముగా లభించిన ధనమును ధర్మకార్యములందు వినియోగించుట కూడా నిషిద్ధమే. ఈ విషయమున ఒక మహమ్మదీయ మహాత్ముని ఉపదేశమును గ్రహించవలను. ఒకరోజు ఒక బాలకుడు మహాత్ముడుగు జుజున వద్దకు వచ్చి అడిగను, వారసత్వం కింద నాకు 100,000 నాణములు లభించినవి, ఆ ధనమంతయు నేను తమకు దానము చేయుచున్నాను. జుజున, నీ వయస్సు 21 సంవత్సరములు ఉన్నదా? బాలకుడు, లేదండి. జుజున, అయితే ఇంకా నీకు దానము చేయు అధికారము లేదు. యుక్త వయస్సు వచ్చే వరకు ధైర్యము కలిగి ఉండుము. కాలాంతరమున బాలుడు యుక్త వయస్సును పొంది ఆ మహాత్మునకు శిష్యుడయ్యను. తన సంపదనంతను ఫకీరులకు ఇచ్చివేశను. తన దగ్గర 1 పైసా కూడా ఉంచుకునలేదు. కొంతకాలమైన తరువాత అతడు ఫకీరుల వద్దకు వచ్చి చూచెను. వారి వద్ద ఏమీ మిగలలేదు. అప్పుడు అతడు విచారించెను, అయ్యో, ఇప్పుడు నా దగ్గర మరి ధనము లేదు కదా. ఇంకనూ 100,000 నాణములు ఉన్నచో వీరందరికూ ఇచ్చి ఉండేవాడనే తపస్సాలుర యథార్థ ధనము. ఆ మాటలు విని జుజున ఆ యువకునకు ఇంకనూ ధనమునందు కోరిక తీరలేదనియూ, సరియగు ధర్మ మార్గమునతడు నడుచుటలేదనియూ తెలుసుకును. సాంసారిక ద్రవ్యములు ఎక్కువ విలువ కలవి అను మోహమును పోగొట్టుటకు ఆ మహాత్ముడు యువకునితో ఇట్లనెను, నీవు కిరాణా వర్తకుని చెంతకు వెళ్లి 3 తులములు ఫలానా మూలిక తీసుకుని రమ్ము. యువకుడు అట్లు చేసెను. జుజున, ఈ ఔషధిని చూర్ణము చేసి నూనె కలిపి 3 మాత్రలు చేయుము. తరువాత వానికి సూదితో రంధ్రములు చేసి నా దగ్గరకు తీసుకుని రమ్ము. ఆ యువకుడు అట్లు చేసిన తర్వాత ఆ మహాత్ముడు తన చేతి ఎందుంచుకుని వానిని ఊది తన మంత్రమహిమతో మాణిక్యములుగా మార్చెను. అంతట వానిని యువకునికి ఇచ్చి బజారులో వీటి విలువ ఎంతో తెలుసుకుని రమ్ము అని పలికెను. బజారులో నగల వర్తకులు వాని విలువ 1 లక్ష నాణములు ఉండునని చెప్పిరి. అతడు వచ్చి ఆ మహాత్మునుకు ఆ సంగతి నివేదించెను. మహాత్ముడు ఇట్లు చెప్పెను, ఇక ఈ 3 మాత్రలను గుండె చేసి నీటిలో పారవేయుము. తపస్సీలురమగు మేమందరము ధనము లేనందున ఎలా విచారించుటలేదో తెలుసుకునుము. తపస్సీలురకు ద్రవ్యము ద్వారా స్వేచ్ఛగా నుండు కోరిక ఉండదు. వారికి తపము ధర్మము అను ధనము సంపాదించవలనను కోరిక మాత్రమే ఉండును. బ్రహ్మవిద్యా ప్రాప్తికి కాంతాకనకములు విఘ్నములు. బ్రహ్మవిద్యను పొందుటకు దగ్గర మార్గము తన కొరకు గాని ఇతరుల కొరకు గాని ధనమును సంపాదించుట తప్పు అని నమ్ముటయే. కనకము కంటే కాంత ఎక్కువ విఘ్నము. ప్రపంచమందంతటను ఎక్కువ మోహము ఉద్భవింపజేయునది స్త్రీ. స్త్రీ ఉన్నవానికే ద్రవ్యమునందు కోరిక కలుగును. స్త్రీ లేనివానికి ద్రవ్యాపేక్ష ఉండదు. అసారే ఖలు సంసారే సారం సారంగలోచనాః తదర్థం ధనమిచ్చంతి తత్యాగేన ధనేన కిం. సారములేని సంసారములో స్త్రీలే సారపదార్థములు. మనుష్యులు వారి కొరకే ధనమును వాంఛించెదరు. స్త్రీని త్యజించిన వానికి ధనముతో ప్రయోజనమేమీ? స్త్రీతో పాణిగ్రహణము చేసినంత మాత్రమున ఇల్లు భూమి బండి గుర్రము మొదలగు వస్తువులు అడుగడుగునా కావలను. ధనము బంధకారణము. కావున స్త్రీని త్యజించి సన్యాసదీక్ష తీసుకున్న తరువాత ధనము కావలసిన అవసరమేమీయూ ఉండదు. కావున స్త్రీయందు కోరికను వేడనాడవలను. స్త్రీయందు మోహము పోగొట్టుటకు స్త్రీయందు దోషదృష్టి కలిగియుండుట ఉపాయము. దీనికి ఒక దృష్టాంతము కలదు. ఒక రాజకుమారుడు ఒకమారు వేటకు వెళ్ళెను. అతడు నదితటమున తన మనుష్యులతో కూడా వెళ్ళుచుండెను. అచ్చట ఒక వణికపుత్రిక ఇరుప్రక్కలా తెరవేసుకుని స్నానము చేయుచుండెను. రాకుమారుడు అశ్వారూఢుడై ఉన్నందున తరలోనున్న వణిపుత్రికను పైనుంచి చూచెను. ఆమె సౌందర్యమును చూచి అతను ముగ్ధుడై వెంటనే సంతోషమును విడనాడి శోకసముద్రమును మునిగిపోయెను. వివరములు తెలుసుకునగా ఆమె తన నగరమునందలి శ్రేష్ఠ కుమార్తె అని తెలిసెను. ఇది తెలిసిన తరువాత అతని దుఃఖం పెరిగిపోయెను. నిద్రాహారములు మానివేశెను. శరీరము రోజురోజుకు శుష్కించసాగెను. కుమారుని పరిస్థితి చూచి తండ్రి చాలా కంగారు పడెను. స్నేహితుల ద్వారా తన కుమారుని దుఃఖము యొక్క యథార్థ వృత్తాంతము తెలుసుకును. అంతటా ఆ శ్రేష్ఠిని పిలిచి అతని కుమార్తెను తన కుమారునికిచ్చి వివాహము చేయమని ఆజ్ఞాపించెను. తమరు క్షత్రియులు, నేను వైశ్యుడను, నా కుమార్తెను మీ కుమారునికి ఇచ్చుట ఎట్లు అని శ్రేష్ఠి అడిగెను. అతడు ఎన్ని చెప్పిననూ రాజు అంగీకరించలేదు. 7 రోజులలోపుగా పెండ్లి చేయకపోయినచో బలవంతముగా చేయవలసి వచ్చును అని రాజు అతనితో చెప్పెను. ఇంటికి వెళ్లి శ్రేష్ఠి దుఃఖించసాగెను. ఎవరికి నీ సంగతి తెలియదు. తండ్రిగారి పరిస్థితిని చూచి కుమార్తె చాలా చింతించుచో సంగతి ఏమని ఆయన ప్రశ్నించెను. చాలా పట్టుదలతో అడిగిన పిమ్మట తండ్రి కుమార్తెకు సంగతి అంతయూ చెప్పెను. కుమార్తె నవ్వుచో ఇట్లనెను, దీనికి మీరు కంగారపడవలసిన అవసరమేమి? వెళ్లి రాజుగారితో వివాహమునకు ఒకరోజు ముందు నేను వారి కుమారునితో ఏకాంతముగా కలుసుకొనుగోరుచున్నానని చెప్పండి. శ్రేష్ఠి వెళ్లి రాజునకు ఆ సంగతి తెలిపెను. వణిపుత్రిక వృద్ధవైద్యుని పిలిపించి పలికెను, 7 రోజులకును నాకు విరోచన ఔషధములు కావలను. శరీరము నుండి రక్తమాంసములు మొదలగునవి మలరూపమున బయటకు పోవలను. కేవలము ఎముకల ప్రోగు మాత్రము మిగులవలను. ఆ ఔషధముచే తాను విసర్జించిన మలమునంతను వేరువేరు పాత్రలయందు నింపియుంచెను. తన అభీష్టమును అనుసరించి ఆమె చాలా దుర్బలురాలయ్యను. ఎముకులును చర్మము మాత్రమే కనిపించెను. అటు రాజపుత్రుడు వణిక్పుత్రిక కొరకు కలలు కొనుచుండెను. ఆమె 7 రోజులు పూర్తి అయిన తరువాత మలపాత్రములను ముఖములు వస్త్రములతో నింపి సేవకులతో పట్టించుకుని తాను పల్లకీలో కూర్చుని బయలుదేరెను. తాను నిర్ణయించిన ప్రదేశమున ఆమె రాజకుమారుని కొరకు ఎదురుచూచుచుండెను. రాజకుమారుడు వచ్చి ఆమె ఏ భూతమో ప్రేతమో అను భయముతో హడలిపోయెను. వణిక్పుత్రిక, అట్లు భయపడుచున్నారేమి? వణిక్పుత్రికపై తాము ముగ్ధులయ్యిరి కదా, ఆమె నేనే. రాకుమారుడు, ఆమె మహాసౌందర్యవతి, నీవు ఇంత భయంకరముగా ఉన్నావేమి? వణిక్పుత్రిక, ఆమె నేనే, భయపడకండి, దగ్గరకు రండి. నేను నా సౌందర్యమును బయటకు తీసి ప్రక్కను ఉంచి తిని అందుచేతనే నా స్థితి ఇట్లయినది. రాకుమారుడు, సౌందర్యము బయటకు తీసి దూరముగానుంచు పదార్థమా? వస్త్రాలు భూషణములు అలంకారాదులు శరీరంపై నుండి తీసి ప్రక్కన పెట్టవచ్చును, కాని సౌందర్యమును ప్రక్కన ఎట్లు పెట్టవచ్చును? వణిక్పుత్రిక, ఈ ముఖములు వస్త్రములచే కప్పబడిన పాత్రములయందు నా సౌందర్యము కలదు, తమ కొరకు ఎదురుచూచుచున్నది. రాజకుమారుడు వస్త్రములను తప్పించిన తోడనే వచ్చిన దుర్గంధముతో ముక్కు మూసుకుని దూరముగా తొలగెను. వణిక్పుత్రిక, ఇట్లు తొలగిపోవుచున్నారేమి? అదియే నా సౌందర్యము. రాకుమారుడు, అది ఎట్లు? వణిక్పుత్రిక, అన్నాదులు భుజించుటచే ఈ శరీరమునందు రక్తమాంసములు ఉద్భవించును, వానిచే శరీరము సుందరముగా కనిపించును. 7 రోజులకు పూర్వము ఇది నా శరీరమునందు ఉండి నా శరీరమునకు సౌందర్యమునిచ్చి దాని యందు మోహమును కలిగించెడిది. నేడు బయటకు వచ్చి దుర్గంధ భూయిష్టముగా ఉన్నది. ఈ అస్థి మాంస క్రిమి మల మూత్రాదులతో నిండిన శరీరంపై మోహమును పొందుట మీ వంటి విఘ్నులకు ఉచితము కాదు. వణిక్పుత్రిక చెప్పిన ఈ వాక్యములను వినంతనే రాజపుత్రుని స్త్రీమోహము తొలగిపోయెను. స్త్రీయందు విరక్తి జనించుటచే అతడు తీవ్ర వైరాగ్యమును కలిగి ప్రపంచమునంతటిని త్యజించి అరణ్యములలోనికి వెళ్లిపోయెను. ధర్మపరాయణుడై గురువు ద్వారా జ్ఞానమును సంపాదించి బ్రహ్మానుభవమును పొందెను. విషయ సుఖమును కలిగించు వాసనలయందు గ్లాని కలిగిన తోడనే అవి నిస్సారముగా తోచును. అంతటా తీవ్ర వైరాగ్యము కలుగును అని పై దృష్టాంతమును బట్టి తెలియచున్నది. కామవాసనలను పోగొట్టుట అన్ని వాసనల కంటేనూ కష్టము. కామిని కాంచనములయందు కోరిక నశించినచో ముక్తిరూప రాజధానిలో ప్రవేశించు యోగ్యత కలుగును. శంకరుల వాక్యము వినుడు, ముక్తిశ్రీనగరస్య దుర్జయతరం ద్వారం యదస్త్యాదిమం తస్యస్వద్వే అరరే ధనం చ యువతిస్థాభ్యాం పినద్ధం దృఢం కామాఖ్యార్గలదారుణ బలవతాద్వారం తదేతత్రయం ధీరోయస్తు భినత్తి సోర్హతి సుఖం భోక్తుం విముక్తిం శ్రియః. ముక్తి అను సంపత్తి నగరం యొక్క మొదటి ద్వారము మిక్కిల జయింప సఖ్యము కానిది. దానికి ధనము భార్య అను రెండు తలుపులు కలవు. ఆ ద్వారమునకు బలవత్తరముగు కోరిక అను గడియవేయబడినది. ఈ మూడు వస్తువులను భేదించిన ధీరుడు మాత్రమే ఆ ముక్తిశ్రీ సుఖమును అనుభవించుటకు యోగ్యుడు. స్త్రీ ధనాదులు బ్రహ్మవిద్యా మార్గమునందలి విఘ్నములు, కావున వానికి దూరముగా నుండవలను. యోగారూఢుడు గోపాలజీ, సన్యాసికి ధనాదులు విఘ్నమే, కాని యోగారూఢునకు ఆ పదార్థములు విఘ్నములొగుట ఎట్లు? స్వామి ప్రకాశానంద, ఆరూఢునకు ఇవి విఘ్నము కావను మాట సత్యము. గీతలో భగవానుడు కూడా చెప్పెను, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ఠాస్మకాంచన. జ్ఞాన విజ్ఞానములచే తృప్తిని పొంది వికారరహితుడగు జితేంద్రియుడు మట్టిబెడ్డ రాయి ఇనుము అన్నింటినీ సమానముగా చూచును. అతడు యోగారూఢుడు. బంగారము మట్టి రెండూ సమానమునుకును జ్ఞాని దానిని తీసుకునుట ఎట్లు? జ్ఞాని ఎదుట మాయ నిర్వీర్యము. గోపాల్జీ, కొందరు స్వాములు ఇట్లు చెప్పెదరు, దండగ్రహణమాత్రేణ నరో నారాయణో భవేత్, ప్రేషోచ్చారణమాత్రేణ నరో నారాయణో భవేత్. దండమును గ్రహించి ప్రేషమంత్రమును ఉచ్చరించినంత మాత్రమున నరుడు నారాయణుడుగును. నారాయణుడు ఉన్న చోటికి తనంతట తానే లక్ష్మి వచ్చి వేయును. లక్ష్మి వచ్చి కాళ్ల మీద పడినచో ఆ లక్ష్మిని తిరస్కరించుట ఎట్లు? స్వామి ప్రకాశానంద, లక్ష్మి అనగా ఇక్కడ మోక్షలక్ష్మి అని అర్థము గ్రహించవలను. పూర్ణ వైరాగ్యము గలవాడు సన్యాసమును తీసుకున్న తరువాత జ్ఞానము ద్వారా మోక్షలక్ష్మిని సంపాదించును. ధనాది రూపమైన లక్ష్మిని కాదు. ఏలనన మాయకమగు లక్ష్మి సన్యాసి ఎదుటి నిలబడి ఉండలేదు. ఈ విషయమున సాంఖ్యశాస్త్రమునందు ఇట్లు చెప్పబడినది, దోషబోధేపి నోపసర్పణం ప్రధానస్య కులవధూవత్. కులస్త్రీ తన ఎందలి దోషము భర్తకు తెలిసిన తరువాత భర్త చెంతకు చేరలేదు. అటులనే మాయ కూడా దోషమును తెలుసుకున్న జ్ఞాని దగ్గరకు వెళ్లలేదు. ఒక నగరమున నగరశ్రేష్ఠి ఉండేవాడు. అతనికి గొప్ప గౌరవము కలదు. అతనికి ఒక కుమారుడు కలడు. అతడు చాలా గొప్పవాడు, సత్శీలుడు, కుల ప్రతిష్టను కాపాడుట ఎందు నిమగ్నుడై ఉండేవాడు. తల్లిదండ్రులు అతనికి ఒక సుందరితో వివాహము చేసిరి. అటు తర్వాత రెండు మూడు సంవత్సరములకు శ్రేష్ఠియును అతని భార్యయును ఇరువురును కాలధర్మము చెందిరి. శ్రేష్ఠి కోడలు చాలా తెలివైనది. అవినీతి పరురాలైనను తన తెలివితేటలతో భర్త మనస్సును ఆమె జయించెను. ఆమె మహాపతివ్రత అని భర్తకు నమ్మకము కలిగెను. భార్యను నమ్మరాదు అను సంగతి భర్తకు తెలియదు. కాని అతని మిత్రుడు ఆమె కుటిల ప్రవర్తనను తెలుసుకొనెను. నగరశ్రేష్ఠి కోడలు గురించి నగరమంతయు ప్రచారమయ్యను. శ్రేష్ఠి కుమారుని మిత్రులు భార్యను జాగ్రత్తలో నుంచమని అతనితో చెప్పిరి. మిత్రుల మాటలు విని శ్రేష్ఠి కుమారుడు చాలా క్రుద్ధుడయ్యను. అతడిట్లనెను, ప్రపంచములో నా భార్య వంటి పతివ్రత మరి ఒకటి లేదు. మిత్రులందరూ ఊరకుండిరి. నాలుగైదు మాసముల తరువాత మిత్రులు మరలా ఆ మాటయే చెప్పుటచే ఈసారి కోపము చెందక నెమ్మదిగా మెత్తబడి ఇట్లనెను, మీరు ఇటు తప్పుడు మాటలు చెప్పుచున్నారేమి? కంటితో చూచినను అది ఒకప్పుడు తప్పు కాదు కదా. ఇతరులపై తప్పుడు ఆరోపణలు చేయరాదు. అది విని మిత్రులందరూ మరలా ఊరుకునిరి. మరలా కొన్ని మాసములు గడిచినవి. మిత్రులకు తమ మిత్రుని భార్య యొక్క చెడు నడత నచ్చలేదు. వారు తమ మిత్రుని కళ్ళు తప్పక తిరగవలనని నిశ్చయించిరి. మరి ఒక రెండు మూడు మాసముల తర్వాత అతనితో వారు పలికిరి, సోదరా, నీకు ఏమి చెప్పినను మా హృదయములో ఉన్నది దాచక చెప్పవలను కదా. నీ గౌరవం పోవుట చూడలేకపోవచ్చున్నాము. శ్రేష్ఠి కుమారుడు, మీరు కంట్లతో చూచిరా? మిత్రులు, మేము చూచితిమి, నీకు చూపించమందువా? శ్రేష్ఠి కుమారుడు, కండ్లతో చూచినా నిజమని ఒప్పుకొనవలసినదే. మిత్రుడు, రేపు వ్యాపారము నిమిత్తము ఊరికి వెళ్ళుచున్నాను, ఎల్లుండు తిరిగి వచ్చేదను అని నీ భార్యతో చెప్పుము. అట్లు చెప్పి మా ఇంటికి వచ్చి దాగియుండుము, నీ కండ్లారా చూడగలవు. శ్రేష్ఠి కుమారుడు మిత్రుడు చెప్పిన ప్రకారము చేసెను. తరువాత రోజున ఉదయం భోజనము చేసి అతడు ఇంటి నుండి బయలుదేరను. అతడు మిత్రుని ఇంటికి వెళ్లెను. అంతటా అతని భార్య తన ప్రియునకు భర్త ఊరికి వెళ్లెనని నౌకరు ద్వారా వర్తమానం పంపెను. ఆమె అతనిని భోజనమునకు పిలిచెను. వార్త అందిన వెంటనే అతడు అచ్చటికి వచ్చెను. భోజనము చేసి ఉభయలు మేడ మీద ఆనందమును అనుభవించుచుంటిరి. మిత్రులు శ్రేష్ఠి కుమారుని వెనుక నుంచి నిచ్చెనవేసి మేడపైకి ఎక్కించిరి. భార్యాభర్తలు ఉండురులను చూసుకునిరి. ఈ జీవితంలో ఈ స్త్రీని చూడరాదని అతను నిశ్చయించుకునను. భార్య కూడా ఇట్లనుకునెను. ఇంతవరకు పతివ్రతగా కనపట్టుచో గొప్ప దంభమును చూపుచుండెడిదానను. ఇప్పుడు భర్త ముఖము ఎట్లు చూడగలను? ఇట్లనుకుని ఆమె కూడా అక్కడ నుండి పారిపోయెను. సదా సద్వివేకము వైరాగ్యము కల వ్యక్తి ఎదుట మాయయు మాయాకార్యములయును నిలబడి ఉండలేవు. జ్ఞాని ఎట్లుండవలెను అను విషయమున కబీరు వాక్యములను వినుడు. మాయానాసి సంతకి సాకుంథకి సిర్తాస్ సాకుంథకి శిరమానిని సంతోషే అతిలాస్. జ్ఞాని ఎదుట మాయ సిగ్గుపడును. మాయ వ్యభిచారిణి వంటిది. వ్యభిచారిణి జారుని ఎదుట నిలబడును, కాని సాధువెదుట నిలబడలేదు. అటులనే మాయ సత్పురుషుని ఎదుట నిలబడలేదు. అటులనే తత్వవేక్త చింత కూడా ఆమె నిలబడలేదు. విషయములయందు దోషములను చూచు వైరాగ్యవంతుడగు జిజ్ఞాసు ఎదుటనే మాయ నిలబడలేదు. ఇక జ్ఞాని ఎదుట మాయ ఇట్లు నిలబడి ఉండగలదు? గోపాలజీ, సన్యాసమును స్వీకరించుట ఎందుకు? స్వామి ప్రకాశానంద, జ్ఞానమునకు రెండు సాధనములు కలవు, వైరాగ్యము ఉపరతి. తత్వబోధ ప్రధానం స్యాత్ సాక్షోన్మోక్షప్రదత్వతః బోధోపకారిణావేతౌ వైరాగ్యో పరమావుభౌ. పంచదశి. తత్వజ్ఞానము సాక్షాత్తు మోక్షమును ఇచ్చును, అందుచే అది ముఖ్యము. వైరాగ్యము ఉపరతి రెండును తత్వజ్ఞానమునకు సహాయము చేయును. గృహస్థాశ్రమమున వైరాగ్యమును పాలించినా పాలించగలమేమో, అనగా ఆహార విహారాదులయందు సంయమమును పూర్తిగా పాటించినా పాటించగలమేమో, కాని ఉపరతి అసంభవము. ఉపరతి అనగా ధనాది మాయక పదార్థముల బాహ్యత్యాగము. ఏతం వైతమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ ప్యుత్థాయాధ భిక్షాచర్యం చరంతి. బృహదారణ్యకం. ప్రసిద్ధముగు ఆ ఆత్మను పరోక్షముగా తెలుసుకుని అపరోక్షముగా తెలుసుకునుటకు బ్రాహ్మణులు పుత్రేచ్ఛను ధనేచ్ఛను కీర్తియందు ఇచ్ఛను త్యజించి భిక్ష కొరకు తిరిగెదరు. గోపాలజీ, పూర్వము ముముక్షువులు ధనాది మాయక పదార్థములను త్యజించి జ్ఞానము కొరకు సన్యాసము తీసుకునేవారు. ఈ రోజులలో ఎవడునూ జ్ఞానము కొరకు సన్యసించుటలేదు. పైగా ధనాది మాయక పదార్థములను సంగ్రహించుటకు సన్యసించుచున్నారు. స్వామి నిత్యానంద, ఈ దర్బారులోనికి వచ్చు సన్యాసులు అందరూ ద్రవ్యాదులు కోరుటకు మాత్రమే వచ్చెదరు. అట్టి స్వాములను తమరు దుయ్యబొట్టుచున్నారు. గోపాలజీ, మా గృహస్థాశ్రమములోని వారికి ఎంత ధనమోహమున్నదో అంతకంటే హెచ్చుగా సన్యాసులలో అది చూడనగును. స్వామి ప్రకాశానంద, వినోదప్రాయముగా, బృహన్నారదీయ పురాణములో కలియుగ వర్ణనమున వ్రాయబడినది, బ్రాహ్మణాః ద్రవ్యలోలుపాః. కలియుగమునందలి బ్రాహ్మణులు ద్రవ్యమునందు ఆశకలవారు. అటులనే భాగవతమునందలి కలియుగ ప్రసంగమున కూడా సన్యాసినో అత్యర్థలోలుపాః, సన్యాసులు మిక్కిలి ద్రవ్యలోలులు. అట్లు మీ గృహస్థులు ఏకరాగి, మేము బేరాగి, అనగా మీకంటే రెట్టింపు రాగం మాకు కలదు అని చమత్కరించిరి. అది విని అందరూ నవ్వసాగిరి. గోపాలజీ, అందరు సన్యాసులను అట్టివారు కారు. సన్యాసులై ఆశ్రమధర్మములను పాటించకపోయినచో పతితులొకట జరుగును. గృహస్థుని ధర్మములు. స్వామి ప్రకాశానంద, మీరు సన్యాసులను నిందించుచున్నారు. ఇతర సాంప్రదాయముల వారు సాధువులు ఉండుటకు ఆశ్రమములు కట్టించిరి, అన్నవస్త్రములకు ఏర్పాట్లు చేసిరి, సాధువులు చదువుకొనదలిచినచో అందుకు వీలుగు పరిస్థితులను సృష్టించిరి, చాలాధనము వెచ్చించి పండితులను విద్య నేర్పుటకు నియమించిరి, గ్రంథాదుల కొరకు వేల కొలది ధనమును వెచ్చించిరి. సన్యాసుల కొరకు మీ బ్రాహ్మణులు ఏమైనా ఏర్పాట్లు చేశారా? కేవలం విమర్శించుట మాత్రమే నేర్చుకునిరా? సన్యాసికి అన్నవస్త్రములు లభించుటకు ఎంత కష్టపడవలసి వచ్చునో నాకు బాగుగా తెలియను. మీ గృహస్థాశ్రమ ధర్మములేమిటో మీకు తెలియనా? పూర్వము ఒక రాజుండెను. తన రాజ్యములోనికి వచ్చిన ప్రతి సన్యాసిని గృహస్థాశ్రమం గొప్పదియా సన్యాసాశ్రమం గొప్పదియా అని అడిగేడివాడు. గృహస్థాశ్రమము అని ఆ సన్యాసి చెప్పినచో బలవంతముగా అతని కాషాయాంబరాదులు విప్పించి పెండ్లి చేయించి జీవితము గడుపుకునుటకు వలయ సదుపాయములను చేసేవాడు. సన్యాసాశ్రమమే గొప్పది అని ఆ సన్యాసి చెప్పిన ప్రమాణమేమని అడిగేవాడు. సరియగు సమాధానం ఇయ్యలేకపోయినచో ఆ సన్యాసికి కూడా బలాత్కారముగా పెండ్లి చేయించి జీవనోపాధి కల్పించేవాడు. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒక సన్యాసి అక్కడకు వచ్చెను. అతనిని కూడా రాజు పైరీతిగా ప్రశ్నించెను. యథార్థముగా పాటించినచో రెండు ఆశ్రమములను గొప్పవే అని అతడు సమాధానము చెప్పెను. రాజు ప్రమాణమేమని ప్రశ్నించెను. దీనిని ప్రత్యక్షముగా చూడదలిచినచో నాతో రెండు చూపించదను అని అతడు సమాధానము చెప్పెను. రాజు అంగీకరించి సన్యాసిని అనుసరించెను. వారు చాలా దూరము వెళ్ళిరి. అది మరి ఒక రాజ్యము. రాజు కుమారులు లేకుండా చనిపోయెను. కుమార్తె మాత్రమే ఉండెను. ఆ రాజు చనిపోవు సమయమున మా పట్టపు ఏనుగు ఎవనిపై ఉదక కుంభమును అభిషేకించునో అతనికి నా కన్యను రాజ్యమును ఇచ్చుచున్నాను అని చెప్పి మంత్రికి అమలు చేయు ఆజ్ఞనిచ్చెను. ఆ విధముగా ఒక సుముహూర్తము నిర్ణయించబడెను. చాలామంది వచ్చిరి. కాని ఏనుగు దూరమున ఉన్న ఒక యువక సన్యాసిపై ఉదక కుంభమును అభిషేకించెను. సన్యాసి ఒక్కమారు వెనుకకు త్రగ్గెను. అతనిని ఆపి రాజకన్యయు ప్రధానియు నచ్చచెప్పుడుకు ప్రయత్నించిరి. ప్రధాని చెప్పెను, తమరు వివాహము చేసుకుని నివృత్తి మార్గమున ఇచ్చటనే ఉండు. రాజ్యభారము అంతయు నేను వహించదను. మీకు ఏ విధమైన ఉపాధియు ఉండదు. ఇట్లు ఎంత చెప్పినను అతడు అంగీకరించక అచ్చట నుండి వెడలిపోయెను. ఇది అంతయు మొదటి సన్యాసియును రాజును అచ్చటనే ఉండి చూచుచో ఉండిరి. వారు కూడా సన్యాసిని వెంబడించిరి. ఒక పెద్ద వృక్షము కింద వారు మువ్వురును కూర్చునిరి. ఇంతలో చీకటి పడెను. శిశిర ఋతువు అయినందువలన చలి బాగా వేయుచుండెను. ఆ వృక్షంపై ఒక పక్షి కుటుంబము ఉండెను. అవి తమ సమీపమున ముగ్గురును చలితో బాధపడుచుండుట చూచెను. ఆ పక్షులు అరణ్యములో నుండి పొలలు తెచ్చి నిప్పును అంటించెను. ముగ్గురు మానవులకు దేవుడు సహాయము చేసినట్లు తోచి ప్రక్కనున్న ఎండి పొలలను చేర్చి వారు చలిని తీర్చుకునిది. అతిథులకు క్షుద్భాధ నివృత్తి కలుగజేయవలన తలంపుతో మగపక్షి నిప్పులలో పడెను. భర్త శరీరముతో వారి క్షుద్భాధ నివృత్తి కాదని తలచి భర్తను భార్య కూడా అనుసరించెను. పిల్లపక్షులు తల్లిదండ్రులను అనుగమించినవి. ఇది చూచి మొదటి సన్యాసితో రాజు చెప్పెను, సరిగా నిర్వహించినచో రెండునూ శ్రేష్టమే. తటస్థుడగు ఈ సన్యాసి రాజకన్యను రాజ్యమును కూడా త్యజించి సన్యాసాశ్రమమును పాలించెను. వృక్షముపైనున్న పక్షులు తమ గృహస్థాశ్రమమును పాలించినవి. అతిథి సత్కారమునకు ఉత్తమముగు త్యాగమును చేసి గృహస్థాశ్రమమును దీపింపజేసినవి. కావున సక్రమముగా నిర్వహించిన రెండునూ శ్రేష్టమే. మా సన్యాసులు ఆశ్రమం ధర్మములు పాలించకుండుటకు ప్రధాన దోషము మీది. పూర్వము ఋషులను మునులను సంతానమునకు మాత్రమే వివాహము చేసుకుని సంతానము కలిగిన తరువాత సంయమములో ఉండేవారు. ఆశ్రమధర్మములను పూర్తిగా పాలించడివారు. వారి ప్రజలు కూడా బుద్ధిమంతులు వైరాగ్యము కలవారు అయి ఉండేవారు. ఆ ప్రజలలో నుండి వచ్చిన సన్యాసులు ఆశ్రమధర్మ నిర్వహణలో లోపములు చేసేవారు కాదు. జ్ఞానము ద్వారా మోక్షము పొందుచుండేవారు. ఇప్పుడు గృహస్థులకు మీరు విలాసపరులు అయిపోయిరి. మేము కూడా ఇష్టం వచ్చినట్లు సంచరించుచున్నాము. ఇది విని శ్రీ నిత్యానందులవారు వైద్యరాజ గోపాలాజీతో నవ్వుచో ఇట్లనిది, నేడు స్వామివారు మిమ్మల్ని బాగుగా బోల్తా కొట్టించిరి. ఇక వారికి సమాధానం చెప్పుడు.